ఈ ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడో గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుండగా చదివిన వాక్య భాగంలో నుంచి, అది మనం పఠనం చేసిన వాక్య భాగంలో నుంచి మన ఆత్మీయ మేలు కొరకై, మన ఆరాధనకు సహాయకరంగా ఉండటం కొరకై కొన్ని తలంపులు మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా మనం వినువారు మాత్రముగా కాదు కాని ఆరాధకులుగా ఉండాలని నేను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. ఉపేంద్ర చాలా చక్కటి అర్థవంతమైన పాట ద్వారా యోదే కాలం కానుకలు కాదు, మన విధేయత, మన ఆరాధన, మన సమర్పణ ఎంత కోరుకుంటున్నారో వాక్యానుసారమైన గీతాల ద్వారా మనం జ్ఞాపకం చేయబడ్డాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఆయన్ని ఆరాధించడానికి, ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి వాక్యలో నుంచి కొన్ని తలంపులు ధ్యానం చేద్దాం. చదివిన వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనాల వరకు, 5వ వచనం నుంచి 11వ వచనాల వరకు ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చి ఏమి సాధించాడో ఈ ప్యాసేజ్ లో మనం చదవగలం. అందులో 1 నుంచి 4 వచనాలు మనం నేర్చుకోవలసిన పాఠం, మన అప్లికేషన్. 6 నుంచి 11 వచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. 6 నుంచి 11 వచనాలు చదవడానికి ముందు ప్రారంభ వచనాలు 1 నుంచి 4 వచనాలు ఉద్దేశం, గ్రంథకర్త యొక్క ఉద్దేశం, ఆత్మదేవుని యొక్క ఉద్దేశం. ఏంటి ఆ ఉద్దేశం అంటే 2వ వచనం, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. 2వ వచనంలో వినబడుతున్న స్వరం ఏంటంటే ఐక్యత, ఏకత్వం, ఏక మనసు, ఏక ప్రేమ, ఏకభావం, ఒక్కదాని ఎందే మనసు ఉంచుటం. 3వ వచనంలో విభజనలు, విభజనలు, చీలికలు, కక్షచేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుచు. ఏమాత్రం కక్షలు, అతిశయం కాదు, నేను అన్న స్వభావం ఎప్పుడూ మంచిది కాదు. ఒకవేళ నేను అన్న స్వభావం మనలో ఉంటే అక్కడ చీలికలు వస్తాయి, విభజనలు వస్తాయి, విభజనలు వస్తాయి, అతిశయం వస్తుంది. కాబట్టి ఏక మనసు, ఏక ప్రేమ, ఏకభావం, ఐక్యత ఉండాలి. 3, విభజనలు, కక్షలు, అతిశయం ఉండకూడదు, ఉండకూడదు. పైగా 3వ వచనంలో రాయబడ్డ 2వ భాగం, ఒకని కంటే ఒకని నొకడు తనకంటే యోగ్యుడిగా హించచ్చు, ఎన్నడు నేను గొప్ప అనేవారిగా ఉండకూడదట, ఎదుటి వారిని గొప్ప చేసేవారిగా, నా సహోదరుడు నాకంటే యోగ్యుడు, నా సహోదరి నాకంటే యోగ్యురాలు అని ఇతరులను గొప్ప చేసేవారుగా. వృధాతిశయము అన్న మాట దగ్గర అతిశయం, నేను గొప్ప అన్నవారుగా కాక నా సహోదరుడు నాకంటే గొప్ప, నాకంటే యోగ్యుడు అని ఇచ్చేవారుగా ఉండాలి అన్నది గ్రంథకర్త యొక్క ఉద్దేశం. త్రిత్వం మీద ఒక ప్రార్థనతో రీసెంట్ గా జరుగుతూ ఉంది, దాన్ని మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన త్రిత్వ సిద్ధాంతం ఏంటంటే ఒక్క దేవుడా ముగ్గురు దేవుళ్ళా? ఒక్క దేవుడా ముగ్గురు దేవుళ్ళా? నాకు ప్రారంభ దినాల్లో విశ్వాసంలో అడుగుపెట్టిన ప్రారంభ దినాల్లో ఇది ప్రధానమైన సిద్ధాంతం. అంటే ఎవరైనా వ్యక్తితో, నేను విశ్వాసే క్రైస్తవులే, ఎవరైనా ఇతర వ్యక్తులతోటి నేను పరిచయం చేసుకోవాలన్నా లేకపోతే కలిసి ప్రయాణం చేయాలన్నా డాక్టర్నల్ గా వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటి, ఏ విషయంలో త్రిత్వం మీద దేవుడు ఒక్కడా ముగ్గురా, మీరేమనుకుంటున్నారు అని అడిగేవాడిని. ఒకవేళ వారు ముగ్గురు అంటే నాకు ఓకే, ఒకే దేవుడు మూడు అవతారాలు అంటే వీళ్ళకి బైబిల్ తెలియదు, అది నా భావన. ఆయనే తండ్రి, ఆయనే యేసయ్య, ఆయనే పరిశుద్ధాత్ముడు అంటే వీళ్ళకి బైబిల్ తెలియదు అన్నది నా భావన. కాబట్టి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఒప్పింపు చేయాలి. తర్వాత అర్థమైంది, గొప్ప గొప్ప సేవకులు వాళ్ళు ఏమన్నారంటే ట్రినిటీ ఈజ్ ఏ మిస్టరీ, త్రిత్వం ఒక మర్మం. అదేంటి అంటే దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేం కదా, పూర్తిగా అర్థం చేసుకోలేం, దేవుడు ఎప్పటికీ అర్థం కాడు మనకి. కాబట్టి దేవుణ్ణి మనం అర్థం ఈ బైబిల్లో కనబడుతున్న దైవత్వంలో ఉన్న ముగ్గురిని పూర్తిగా అర్థం చేసుకోవటం మన వల్ల కాదు, నిత్యత్వంలో నేరుగా చూస్తాం, ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు మాత్రం బయలుపరచబడ్డ సత్యం ఏంటంటే ముగ్గురు ఉన్నారు కానీ ముగ్గురు కలిసి ఉన్నారు. ఎంత కలిసి ఉన్నారంటే ముగ్గురు అని విడదీయడం వల్ల కానంతగా కలిసి ఉన్నారు. ఒకరే ముగ్గురుగా మారలేదు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిసి ఉన్నారు, విడదీయడం మన వల్ల కాదు, విడదీయకూడదు. ఎన్నడూ నేను గొప్ప అని ముగ్గురులో ఏ ఒక్కరు అనలేదు, ఎన్నడూ నువ్వు తక్కువ అని ముగ్గురులో ఏ ఒక్కరిని అనలేదు, ఎన్నడూ ఎవరిని ఎవరు తక్కువ చేసుకోలేదు. కాబట్టి ఇది మనకంతు చిక్కని ఆత్మీయ సత్యం అన్నారు. ఇంకొక మాట నేను బాగా రియలైజ్ అయింది ఏంటంటే ఆ ఐక్యత, ఆ ఏకత్వం, ఆ వన్నెస్, ముగ్గురు ఒక్కరిగా ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తున్న నేను, మేము సంఘం, మేమంతా ఒక్కటి, ఒక్క తండ్రి పిల్లలు, ఒక్క పట్టణ వాసులు, ఒక్క శరీరంలో వేరువేరు అవయవాలు, మేమంతా ఒక్కటి, వన్ బాడీ, ఒక్క శరీరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో గంభీరంగా వివరిస్తాడు ఈ సత్యాన్ని. వేరువేరు అవయవాలు, ఒక్క శరీరంలో, ఒక్క శరీరంగా ఎలా ఉన్నావో అలా మీరుండాలి. ఏక భావం, ఏక తాత్పర్యం. కాబట్టి భార్య భర్తల దగ్గర కూడా ఇద్దరు కాదు, ఒక్కటే. వారిద్దరు ఇద్దరు కాదు, ఏక శరీరం. భార్యాభర్త ఎట్లా ఏక శరీరం అవుతారు, ఇద్దరు ఒక్కటి ఎలాగ అవుతారు? అవ్వకపోతే ఆ వివాహం అర్ధరహితం, నిష్ప్రయోజనం. నా ఇష్టం నాది అని భర్త కాని, నా ఇష్టం నాది అని భార్య కాని అనకూడదు. ఈ మధ్య ఇగారిటేరియన్ భావన వచ్చింది. ఇగారిటేరియన్ అంటే విఆర్ ఈక్వల్, మేము మగవాళ్ళకి మాత్రం తక్కువ కాదు, మేము ఎందులోనూ తీసిపోము, నువ్వు నాకంటే ఎక్కువ కాదు, నేను నీకంటే తక్కువ కాదు అని. ఎవరు? భార్య. బాగా చదువుకుంటున్నారుగా, ఉద్యోగాలు కూడా చేస్తున్నారుగా, సంపాదిస్తున్నారుగా, మేము సమానం, నువ్వెంత అంటే నువ్వెంత. అది ఎన్నో కుటుంబాలు నాశనం చేసింది, విడాకులు కూడా తీసుకున్నారు. ఇంకొకరు ఎవరిని ఈ ఫిల్మ్ యాక్టర్లు త్వరగా విడాకులు తీసేసుకుంటారు. ఎందుకు త్వరగా మీరు డైవర్ట్ అయిపోయారు అని అడిగితే, నేనేం తక్కువ కాదు, నేనేం తక్కువ కాదు, ఎందులో తక్కువ. కానీ ఈ గ్రంథంలో మనం చదువుతున్న గ్రంథం ఎట్లాంటిదంటే, సమానంగా దేవుడు చేసిన లోబడాలి, లోబడ సమానంగా దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన సత్యం ఈ పితృత్వం. నేనేమంటానంటే, ఒకవేళ మనలో ఈ ఐక్యత లేకపోతే దేవుడు మనకు అర్థం కాల, దేవుని యొక్క తత్వం మనకు అర్థం కాలేదు. ప్రభువును స్తుతించాల్సిన విషయం, ఎస్ఎఫ్జేలో ఆ ఐక్యత కాపాడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. వేరు వేరు డినామినేషన్లు అయినా ఒకటిగా ఉన్నాం, వేరు వేరు ప్రాంతాలు అయినా ఒకటిగా ఉన్నాం, వేరు వేరు డిపార్ట్మెంట్లు అయినా ఒకటిగా ఉన్నాం, ఎక్కడ కీలిక విభజన రాకుండా ప్రభు ఎంతో కృప చూపించారు. అది సంఘంలో ఉండాలి, పేరుకి వేరు వేరు పేర్లతో సంఘాలు పిలువబడుతున్న వన్నెస్, మేము ఒక్కటే, మేము ఒక్కటే అన్న భావన ఉండాలి అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆ సత్యాన్ని చెప్పడానికే పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఇక్కడ 22వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. స్త్రీలరా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, లోబడండి. నువ్వెంత అంటే నువ్వెంత అనొద్దు, నేను గొప్ప నేను గొప్ప అనొద్దు, లోబడండి. అది బలహీనత కాదు, లోబడ్డం బలహీనత కాదు, అది దేవుని తత్వం. త్రిత్వంలో ఒకరు ఒకరుకు ఎలా లోబడుతున్నారో, ఆ తండ్రి పిల్లలుగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారుగా లోబడండి అంటున్నాడు. లోబడండి అన్న మాట దగ్గర 24వ వచనం, సంఘం క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. లోబడండి, నువ్వెంత అంటే నువ్వెంత అనొద్దు, లోబడండి. అది బలహీనత కాదు, అది నియమం, అది నియమం, అది నియమం. మరి భర్తలు ఏం చేయాలి? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, ప్రేమించండి. ఎట్లాగా? క్రీస్తు ప్రేమించినట్లుగా. 25 నుంచి 27 వచనాలు, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు భార్య కొరకు, ఆయన ప్రాణం పెట్టాడు సంఘం కొరకు, ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం క్రీస్తు తత్వం. ఆయనకు లోబడ్డం సంఘం దగ్గర చూస్తున్నాం. అట్లా ఉండాలి భార్య భర్తలు అని చెప్పడానికి ఈ నియమాలు మాట్లాడుతూ 31లో అంటాడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తు సంఘం ఏక శరీరం, క్రీస్తు శిరసు, సంఘం ఆయన శరీరం. ఆ నియమాలు భార్యభర్తలకి నేర్పిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మర్మం, ఇది మర్మం. 33లో కంక్లూడింగ్ స్టేట్మెంట్, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లుగా చూచుకొనవలను. లోబడ్డం బలహీనత కాదు, ప్రేమించడం బలహీనత కాదు, ఇది దైవిక నియమం. లోబడ్డం, ప్రేమించటం, ఒకటిగా ఉండటం, ఏక శరీరంగా ఉండటం దైవిక నియమం. కుటుంబాలు నిలబడితే, కట్టబడితే, సమాజం కులపిచ్చి, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు, ఏ భేదం ఉండదు. క్రితం సమాజానికి గొప్ప పాఠం, గొప్ప పాఠం. ముగ్గురు ఒక్క దేవుడిగా ఒకరినొకరుకు లోబడుతూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు ఘనపరుస్తూ, ఏ విషయంలోనూ విభజనలు, చీలికలకు తావు లేకుండా బైబిల్ దేవుడు బయలుపరుచుకున్నాడు. అది సంఘంలో మనం చూడగలగాలి, అది సమాజానికి గొప్ప పాఠం, అది కుటుంబాలు కట్టే నియమం, అది కుటుంబాలు కట్టే నియమం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం, స్త్రీ మౌనంగా ఉండవలసిందే, గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవును. మొదట ఆదాము, తర్వాత హవ్వను నిర్మింపబడిరి కారా. ఏమాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు పెత్తనం చేయొద్దు, నువ్వెంత అంటే నువ్వెంత అనొద్దు, నువ్వెంత అంటే నువ్వు అనొద్దు, మౌనంగా ఉండు అంటే పైవచనం, విధేయతతో నేర్చుకో, లోబడు అని మాట్లాడుతున్నాడు. మొదట పురుషుడు, తర్వాత స్త్రీ. కాబట్టి ఆ నిర్మాణ క్రమాన్ని బట్టి నువ్వు లోబడు. కొన్నిసార్లు అవివేకంగా భర్త మాట్లాడినా, కోపంతో ఉండి మాట్లాడినా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా మౌనం దాల్చి తర్వాత అర్థమయ్యేలా మాట్లాడుకోవటం బాగుంటుంది. అర్థం కాకపోయినా ప్రార్థన చేసి అర్థమయ్యేటట్లుగా సహాయం చేయమని ప్రభువుకి అప్పగించుకోవడం బాగుంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనకూడదు అని కుటుంబ నియమాలు నిర్మాణం నుంచి, లేకపోతే సృష్టి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. కావున ప్రియులరా, మనం చదువుతున్న ఈ ప్రాముఖ్యమైన పాసేజ్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తున్న పౌలు భక్తుడు ఎందుకు పరిచయం చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో పరిచయం చేస్తున్నాడు? మనం పాటలు పాడుతూ ఆరాధిస్తున్న మనం ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్పించాలని ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా చదువుదాం 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉద్దేశం. 2వ వచనం ఏకత్వం, ఆయన ఉద్దేశం. 3వ వచనం విభజనలు మనలో ఉండకూడదు అన్నది ఉద్దేశం, మనలో ఉండకూడదు అన్నది ఉద్దేశం. 4వ వచనం ఇతరులను మీద కాన్సన్ట్రేషన్, ఇతరుల పనుల మీద కాన్సన్ట్రేషన్, దాన్నే త్యాగం అంటాం. స్వార్థానికి త్యాగానికి వ్యత్యాసం మనకు అర్థం కావాలి. నేను అన్నది స్వార్థం, నేను కాదు అనుకోవటం త్యాగం, నేను కాదు నువ్వే అని ఇతరులను పట్టించుకోవడం త్యాగం. మనలో అది ఉండాలి. నేను ఎలా అనుకుంటాను, ఏదైతే గ్రంథంలో ఆత్మీయ నియమాలుగా రాయబడ్డాయో, గ్రంథంలో రాయబడ్డ ఆత్మీయ నియమాలు భూమి మీద ప్రాక్టీస్ చేయాలి. దేవుని రాజ్యంలో మనం అది మన నేచర్గానే ఉంటుంది. ఇక్కడ భూమి మీద ఇవన్నీ ఈ కాలపు మాటలు కాదు, ఇవి పాతకాలపు మాటలు. ఇప్పుడు అలా లేదు జనరేషను. ఇప్పుడు అట్లా లోబడ్డం, విధేయత చూపించటం, త్యాగపూర్వకంగా జీవించటం, ఐక్యత కాపాడుకోవటం ఇప్పుడు ఈ కాలంలో అలా జరగదు అని ఒకవేళ మనం మాట్లాడితే, నిత్యత్వంలో లేదా దేవుని రాజ్యంలో అలాంటి వారికి చోటు ఉంటుందని మాత్రం ఊహించొద్దు. దేవుడు తన తత్వానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని తన రాజ్యంలో చేర్చుకుంటాడని మాత్రం అనుకోవద్దు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈ ఉదయకాలం వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం వైపు చూస్తూ ఉండగా, ఆయన ఏమై ఉన్నాడో మనతో మాట్లాడుతూ ఉండగా, మనం అలాంటి స్వభావం మనలో లేకపోతే ఆ లోబడే స్వభావం, ఆ ఐక్యతను కాపాడుకునే స్వభావం, నా పక్కనున్న వారిని గొప్పగా చూసే స్వభావం, నా సహోదరులను నాకంటే యోగ్యులుగా ఎంచుకునే స్వభావం, ఒకవేళ నాలో లేకుండా నేను అన్న స్వార్థం, నేను అన్న అహంకారం, నేను గొప్ప అనుకునే అతిశయం ఒకవేళ మనలో ఉంటే, ఉదయకాలం అది క్రీస్తు మనసు కాదు, అది ఆయన తత్వం కాదు, అది దాన్ని మెచ్చడు అని ఒప్పుకొని మనం ఒప్పుకొని ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించడం కొరకే ఆయన సహాయం కోరుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. 5వ వచనంలో మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఆయన పిల్లలుగా, ఆయన సంఘముగా ఆయన మనసు ఉండాలట, ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఏంటా మనసు? 6 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి. ఆయన దేవుడు అని వాక్యం మాట్లాడుతుంది. 2వ మాట, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు. దేవునితో సమానుడు దేవుడు, ఆ మాటల మీద మనసు పెట్టాలి. దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉన్నవాడు, ఈ మాట మీద మనసు పెడదాం. యేసు క్రీస్తు దేవుడు అని వాక్యం మాట్లాడుతుంది, దేవుడు అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మరి దేవుడైతే ఎందుకు సిలువెక్కాడు, ఎందుకు అట్లా కనిపించాడు, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా, ఏంటి ఆ చావు, ఏంటి ఆ ఎక్కడ పుట్టాడు, రోడ్డు మీద పుట్టాడా, ఎక్కడ పెరిగాడు, నజరేతులో పెరిగాడా, ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? నిజమే, అవన్నీ లాజికల్ గా కరెక్ట్. అవన్నీ దేవుడు అలా ఉండకూడదు. దేవుడు పైగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, లోకంలో ఎవరికి లేనంత ఆధిక్యత ఉండాలి. మన లాజిక్లు బాగానే ఉన్నాయి, వాస్తవమే. ఇప్పుడు ఆయన చూస్తే చాలా మందికి ఆయన దీనమైన జీవితం, దీనమైన పుట్టుక అభ్యంతరంగా ఉంటే ఉండొచ్చు గాక, ఒకవేళ వారు కంప్లీట్ పిక్చర్ను చూడగలిగితే, పూర్వపరాలు చూడగలిగితే, పూర్వపరాలు చూపించగలిగితే, అర్థం చేయించగలిగితే ఏమైనా వాళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు అని వాక్యం మాట్లాడుతుంది, అని వాక్యం మాట్లాడుతుంది. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దేవుడు మానవుడిగా వచ్చాడు. చాలాసార్లు ఆ పరిభాషే వాళ్ళకి అపార్థం చేసుకోవడానికి కారణం అవుతుంది. ఆయన పుట్టాడు, దేవుడికి పుట్టుకుంటుందా, పుట్టుకుండకూడదు కదా అన్నది ప్రశ్న. ఆయన మానవుడిగా ఈ లోకానికి రావటం, అంతకుముందు లేడు అని కాదు, ఉన్నవాడు ఈ లోకానికి వచ్చాడు. ఉన్నవాడు దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుని స్వరూపి ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాలు మనం ఎరగాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ దినాలు యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఎవరో బయటోళ్ళు కాదు, సంఘంలో ఉన్న కొద్ది మంది అపార్థం చేసుకొని అర్థం చేసుకోలేక మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనం ఎరగటం అవసరం. కొలసికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. 2వ మాట, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను.
ఆయన సృష్టికర్త, ఆయన ఆయన దేవు అదృశ్య దేవుని స్వరూపి, ఆయన సృష్టికి ఆది సంభూతుడు, ఆయన సృష్టికర్త. 17, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే ఆధారభూతుడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సృష్టిలో వచ్చినవాడు కాదు, సృష్టి జరిగిన తర్వాత వచ్చినవాడు కాదు, సృష్టికి ఆయనే కారకుడు అని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. హెబ్రీ పత్రిక 3:4 వచనాలు. హెబ్రీ పత్రిక 3:4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, పుట్నోట్లో ప్రతిబింబం, దేవుని మహిమకు ప్రతిబింబం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వానికి నిలువెత్తు రూపం, తత్వం యొక్క మూర్తిమంతమునయుండి, తర్వాత మాట, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. 2 వచనంలో అయితే ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుడిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించెను. 2 వచనంలో ప్రపంచాలు ఆయన ద్వారా నిర్మించబడ్డాయి, సృష్టికర్త. 3 వచనంలో తన మహత్తు గల మాట చేత సృష్టిని నిర్వహిస్తున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని నడిపించేవాడు, నిర్వాహకుడు కూడా. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఆయన పాప పరిహారి, పాప విమోచకుడు, లోక రక్షకుడు. ఆయన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయనే చేశాడు, ఇంకొకరెవరూ లేరు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వానికి మూర్తిమంతం, ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి, ఆయన ద్వారా ప్రపంచం నిర్వహించబడతా ఉంది, ఆయన సృష్టికర్త అని చూస్తున్నాం. ఆయన సృష్టికర్త అని చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా లోకానికి వచ్చాడు, మానవుడిగా లోకానికి వచ్చాడు, కానీ ఆయన ప్రారంభం మానవుడు కాదు, ఆయన ఉనికి మానవుడు కాదు, దేవుడు మానవుడిగా వచ్చాడు. దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఈ సత్యం నన్ను ఎట్లా అనుకుంటానంటే, పోలీస్ డిపార్ట్మెంట్లోకి సెలెక్ట్ అయిన మేము కానీ, లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, విశేషమైన అధికారాలు ప్రభుత్వం ఇస్తుంది, తుపాకిస్తుంది, చట్టం మీద అవగాహన ఇస్తారు, ఏమైనా చేయొచ్చు, కానీ కానీ ఏమీ చేయలేని దాన్ని ఏమంటారు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి అరాచకాలు చేయడానికి వీలు లేకుండా, తప్పులు చేయడానికి వీలు లేకుండా వాళ్ళకి డిసిప్లిన్ ఇస్తారు, డిసిప్లిన్ నేర్పిస్తారు. చాలా అధికారాలు కట్టుబెట్టి ఎక్కడ వాటిని డీవియేట్ చేయకుండా ఉండడం కొరకు డిసిప్లిన్ నేర్పిస్తారు. ఒకవేళ డిసిప్లిన్ లేదు, అధికారాలు బాగా అర్థం చేసుకున్నారు, ఏమైపోవాలి సమాజం, ఏమైపోవాలి సమాజం. చాలాసార్లు ఈ మాటలు చదువుతూ ఉంటాం, కంచే చేరిని మేస్తే ఎట్లా, బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారి ఇలా చేస్తే ఎట్లా, ఎలా చేస్తే ఎట్లా. గతంలో ఒక వార్త మీరు వినే ఉంటారు, ఒక వార్త వినే ఉంటారు, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన దొంగతనాలు చేయించాడు తెలంగాణ కేడర్ ఐపీఎస్ ఆఫీసులు. దొంగలను పట్టుకోవలసిన వాళ్ళు దొంగతనాలు చేయించడం ఏంటి? ఏం అర్థం కాల. ఈరోజు మనం అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం వింటామంటే రాజకీయ నాయకులు ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్ని మోసాలు చేస్తారు మనకు తెలుసు. ఆ స్థాయిలో ఉన్నవారు ఇలా చేస్తా ఉంటే ఎంత నష్టం. కావున ప్రిలరా, ఆ గొప్ప దేవుడు, శక్తిమంతుడు, అంత గొప్ప దేవుడు ఏమైనా చేయగలడు. లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేసేవాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం ఏదీ లేదు, అసాధ్యుడు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా కనబడతాడంటే పరిశుద్ధుడు, పాపం చేయడు, అన్యాయం చేయడు, అబద్ధమాడడు, పాపాన్ని కనీసం చూడలేడు. అది దేవుని తత్వం. ఒకవేళ దేవుడు ఏం చేస్తాడో తెలీదు, ఎప్పుడైనా ఏమైనా చేయగలడు అని ఒకవేళ గ్రంథంలో మాట్లాడితే ఆ మాట మాట్లాడలేదు. ఖచ్చితంగా దేవుని బిడ్డగా నువ్వు నేను చెప్పగలిగారంటే ఇది దేవుడు చేయుడు, అన్యాయం దేవుడు చేయుడు, అబద్ధం దేవుడు ఆడడు, అక్రమం చేయడం ఆయన తత్వం కాదు. చేయలేడా? చేయగలడు, ఏమైనా చేయగలడు. కానీ చేయడు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏమి చేయడు. దేవునికి దెయ్యానికి తేడా అదే. దెయ్యానికి దూతగా ఉన్నప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇస్తే సాతాను వాడు స్వార్థపరుల్లా కనబడుతున్నాడు. నేను అన్న భావం వాళ్ళ కనబడుతుంది. నేను హెచ్చించబడాలి అందరికంటే. ఎఫ్ఏ గ్రంథం 14వ అధ్యాయం. ఈ స్వభావం, ఈ సాతాను లక్షణం చాలా మందిలో చూడగలం. లోకస్తుల్లో లోకాధికారి వాడే కదా, తన అధికారంలో లోకంలో ఈ తత్వాన్ని చూడగలుగుతాం. నేను అన్న స్వభావం లోకంలో ఈ భావం చూడగలుగుతాం. కానీ దేవుని బిడ్డలో సంఘంలో నేను అన్న ఆ స్వభావం, నేను అన్న ఆ తత్వం ఎంత మాత్రం దేవుని తత్వం కాదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఆ చివరిలో నేను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అద్భుతంగా ఉంటుంది, ఐ అని స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్. ఇక్కడ ఆ చివరిలో చూస్తున్నాం కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఆ మాట చూడండి, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటువి కదా. నువ్వు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. దేవుడు అసహించుకున్నాడు. దేవుని తత్వం యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏం నేర్చుకోగలుగుతున్నావంటే దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభు నేను అని ఆ భావన ఆయనలో లేదు. నేను పోగొట్టుకోకూడదు, సింహాసనాన్ని పోగొట్టుకోకూడదు, ఈ రాచరికాన్ని పోగొట్టుకోకూడదు, ఈ పరలోక సౌధాన్ని వదిలిపెట్టకూడదు, నేను ఈ భాగ్యాన్ని వదులుకోకూడదు అనుకోలేదాయన. స్వార్థపరుల్లా లేడు ఆయన. నేను అని ఆయన కాలు మీద కాలేసుకుని సింహాసనం మీద కూర్చున్నట్టుగా మనం చూడలేకపోతున్నాం. మరి ఎట్లా కనిపిస్తున్నాడు? మూలవాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు.
అలాంటి ఆయన దాన్ని వదిలేసుకున్నాడు. ఆ భాగ్యాన్ని వదులుకోకూడదు అని అనుకోలేదు. ఆయన దాన్ని వదిలేసుకున్నాడు. ఎందుకోసం వదిలేసుకున్నాడు? ఎందుకోసం వదిలేసుకున్నాడు? మన కోసం, మన కోసం, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు. త్యాగం ఆయనలో చూస్తున్నాం, స్వార్థం ఆయనలో చూడలేకపోతున్నాం. దాన్ని సంఘానికి నేర్పిస్తూ నాలుగో వచనంలో అంటాడు, మీలో ప్రతివాడు, కొందరు అలా ఉండండి కాదు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి రాజ్య సంబంధి ఎట్లా ఉండాలట, మీలో ప్రతివాడు తన సొంత కార్యాలను మాత్రమే గాక, నేను నా స్వార్థం అనుకోక, అనుకోక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి, అది మన నియమం. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, అది స్వార్థం. కనీసం నువ్వు ప్రేమించాలంటే లాజిక్ ఉండాలి. నాకేంటి లాభం? అది లాజిక్, అది లోకం, లోకానుకున్న లాజిక్ అది. నాకేంటి లాభం అన్న లాజిక్, నాకేంటి లాభం, నాకేంటి లాభం, నేను అన్నది దేవుళ్ళో లేదు, నేను అన్నది క్రీస్తులో లేదు, నేను అన్నది మనలో నిలువెత్తు కనిపిస్తుంది, తారాస్థాయిలో కనబడుతుంది. చాలా చాలా ఆ హృదయం లోబడ్డానికి, తగ్గించుకోవడానికి ఇష్టపడతా లేదు. మనం క్రీస్తు స్వరూపం కలిగిన వారమా, క్రీస్తు విరోధి స్వరూపం కలిగిన వారమా? ఆయనే ఏమాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఆయన వదులుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసుకున్నాడు ఆయన. కుటుంబాలకు ఈ నియమం చాలా అవసరం, సంఘానికి ఈ తత్వం చాలా అవసరం. నేను పల్లెటూరు నుంచే వచ్చాను. ఎట్లాంటి భావజాలం నూరిపోస్తారంటే, భార్య మాట వినకూడదు, మరేం చేయాలి, మాట్లాడితే కొట్టాలి, నో రీతితో కొట్టాలి, కుక్కని పెయిన్లో పడి ఉండాలి. లేకపోతే ఏమంటారు, పిల్లం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అంటారు. లేకపోతే ఏమంటారు, చేతకానోడు అంటారు. ఇదెక్కడ తత్వం? క్రీస్తుతత్వం కాదు, ఇది సాతాను స్వభావం. మరి క్రీస్తు తత్వం ఏంటి? తన భార్య సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు, దాని కొరకు తను తన అప్పగించుకున్నాడు. తన కొరకు తను ఆలోచించట్లా, తన భార్య కొరకు, సంఘం కొరకు ఆలోచిస్తున్నాడు. ఇది క్రీస్తు తత్వం. ఎట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి బోధన బయట నుంచి నేర్చుకుంటా ఉన్నాము? ఆడపిల్లలు మీరు ఎందులో తక్కువ కాదు. ఏం చేయాలట? బ్లాక్మెయిల్ చేయాలి. ఏం చేయాలట? అలకపాన్పు గొడవ పెట్టి, లేకపోతే మంకు పట్టి అడిగిన సాధించుకోవాలి, మాట వినేటట్లుగా చేసుకోవాలి, నీకు లోబడేట్లుగా చేసుకోవాలి. అది బైబిల్ తత్వం కాదు. నువ్వు లోబడాలి క్రీస్తుకు, సంఘం లోబడినట్టుగా నువ్వు లోబడాలి. ఇది బైబిల్ నియమాలు, ఈ బైబిల్ నియమాలు. లోకం సంఘాన్ని ప్రభావితం చేస్తుంది, పాడు చేస్తుంది. సంఘం లోకాన్ని ప్రభావితం చేసి క్రీస్తుకు, సంఘానికి ఉన్న ఈ అన్యోన్యత, లేకపోతే ఈ విధేయత, ఈ సబ్మిషన్నెస్, ఈ లోబడి తత్వం చూపించాలి. క్రైస్తవ కుటుంబాలు పాఠాలు, వాళ్ళ జీవితమే పాఠంగా ఉండాలి. క్రైస్తవ సంఘం ఐక్యతే పాఠంగా ఉండాలి. అది క్రీస్తుతత్వం. దేవుడైనా కానీ నేను దేవుడిగా, సింహాసనాసీనుడిగా ఉండాలి అని అనుకోలేదు ఆయన. మరేమయ్యాడు? మానవుడయ్యాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మనుషుల పోలుకగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మీక్నెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వీక్నెస్. తగ్గించుకోవటం బలహీనత కాదు, బలం. తగ్గించుకోవడం బలహీనత కాదు, క్రీస్తు తత్వం. లోబడ్డం బలహీనత కాదు, క్రీస్తు తత్వం. ఆయన ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించటం. ఆయన స్వభావం లేకుండా, ఆయన తత్వం అర్థం కాకుండా ఎట్లా ఆయన ఆరాధిస్తాం? ఎట్లా ఆయనకు ఆరాధకులం అవుతాం? ఎలా ఆయన గణపరిచేవారు అవుతాం? ఆయనే తగ్గించుకున్నాడు, ఆయనే తగ్గించుకున్నాడు. ప్రిలరా, మనం ఈ గ్రంథం యొక్క ఉద్దేశం, ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం 2వ వచనం, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం, ఒక్కదానియందు మనసు. అలా ఉండటం ద్వారా నా సంతోషం సంపూర్ణం చేయండి. దేవునికి ఎంత సంతోషమో అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. అది ఈ యేసుక్రీస్తు ప్రభు జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం. తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నాడు. దేవుడు మానవుడయ్యాడు. దేవుడు మానవుల రక్షణ కొరకు ఉపేక్షించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఆ ఉన్నత లోకంలో నుంచి ఇంత కిందకు దిగొచ్చాడు, ఇంత కిందకు దిగొచ్చాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. 7వ వచనం, మనుషుల పోలుకగా పుట్టి మనుషులుగా తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత విధేయత నేర్చుకుంటామంటే 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా. ఆ మాట మీద మనసు పెడదాం, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను, తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత చూపించాడు, విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:6 ఆయన ఏమాశిస్తున్నాడు, ఆయన ఏమాశిస్తున్నాడు, ఆయన ఏమాశిస్తున్నాడు? 2వ అధ్యాయం 4:6 ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. అర్పులు స్టాప్ లేదు. 2వ మాట, పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని నిశ్చయించుచున్నాడు. సత్యం అంటే దైవం. దేవుళ్ళలోకి రావాలి, దేవుడితో సమాధాన పడాలి. దేవునికి విరోధులుగా ఉన్నారు, దేవునికి విరోధులుగా ఉంటే దేవుని ఉగ్రతను చూస్తారు. దేవుడితో సమాధాన పడాలి, అదే రక్షణ. దేవునితో సమాధాన పడడం మాత్రమే కాదు, దేవుని తత్వం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఇచ్చయిస్తున్నాడు. ఏంటి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం? ఏంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు కావలసింది? 5:6 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు, మెస్సయ. యేసు అంటే నరుడు, రక్షకుడు. దేవుడు నరుడయ్యాడు. 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆయన సమర్పించుకున్నాడు, విధేయత చూపించాడు, ప్రాణం ఇచ్చాడు, మిగతా వాళ్ళు విమోచించాడు, మిగతా వాళ్ళు విమోచించాడు. దేవుడు మానవుడయ్యాడు, తగ్గించుకున్నాడు, మిగతా వాళ్ళ కొరకు, లోక రక్షణ కొరకు అప్పగించేసుకున్నాడు. మనుషులు ఆయన ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఆ విషయాలే ఈ గ్రంథం ద్వారా నేర్పించబడతా ఉన్నాం, నేర్పించబడతా ఉన్నాం. 3వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదే. ఈ మర్మం గొప్పదే. ఏంటది? ఆయన సత్శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన లోకంలో ఈ కార్యం జరిగించి మరలా ఆరోహణుడయ్యాడు, తేజోమయుడయ్యను. దేవుడు మానవుడిగా వచ్చాడు, తగ్గించుకున్నాడు, త్యాగం చూపించాడు, తన ప్రివిలేజెస్ అన్ని వద్దనుకున్నాడు. నేను అనుకోలేదాయన మన కొరకు ఆలోచించాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. దేవుడు ఎందుకు మానవుడయ్యాడు? అదాయన తత్వం, అదాయన స్వభావం. త్యాగం ఆయనలో ఉంది, స్వార్థం ఆయనలో లేదు. నేను అన్నది సాతాను యొక్క స్వభావం. నేను కాదు అది యేసుక్రీస్తు ప్రభు నేర్పించాడు. నేను కాదు, నా స్వార్థం కాదు, నా సుఖాలు కాదు. ప్రతివాడు తన సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు ఆలోచించాలి. ప్రియులారా, దేవుడు మొదటి మాట మనం చూస్తున్నాం, మానవుడయ్యాడు. రీజన్ ఏంటి? ఆయన కోసమా, మన కోసమా? స్వయమా, పరమా? స్వార్థమా, త్యాగమా? దాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుని తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ఆ వాక్యంలో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 9వ వచనం నుంచి మనం చదివితే, అందుచేత ఈ తగ్గించుకోవడాన్ని బట్టి, ఈ త్యాగాన్ని బట్టి, ఈ క్రీస్తు మనసును బట్టి, ఆయన చూపిన మాదిరిని బట్టి, 9వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని, ముల్లోకాలలో ప్రతి వాణి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. విధేయత, అదే అన్నాను, మీక్నెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వీక్నెస్. తగ్గించుకోవడం బలహీనత కాదు, ఫలం. దేవుడు మెచ్చే తత్వం, పరలోకానికి అది అర్హత. నేను అనుకుంటాను దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో గర్విష్ఠులుండరు, స్వార్థపరులుండరు, అహంకారులుండరు, తమను తాము హెచ్చించుకునేవారుండరు. అది సాతాను స్వభావం. ఆ స్వభావం ఉంది కాబట్టి సాతాను అక్కడి నుంచి పడగొట్టబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. నేను అని ఒకవేళ సంఘబిడ్డలు అనుకుంటే, సంఘనాయకులు అనుకుంటే, ఆ ఢంభం, ఆ గర్వం, ఆ స్వార్థం మనలో ఉంటే, మనం ఆయనతో ఉండబోతున్నాము అనుకోవద్దు, ఆయన రాజ్యంలో ఉండబోతున్నాము అనుకోవద్దు. అది ఆయన తత్వం కాదు. భయమేస్తుంది. సంఘ నాయకత్వాన్ని చూసినప్పుడు, లోక పోకలు చూసినప్పుడు, తమను తాము హెచ్చించుకుంటున్న రీతిని చూసినప్పుడు, ఇది దేవుని రాజ్యం కాదు, ఇది ఎంత మాత్రం దేవుని రాజ్యం కాదు, ఇది దేవుడు మెచ్చే తత్వం కాదు, దేవుడు మెచ్చే స్వభావం కాదు, దీన్ని దేవుడు మెచ్చడు, ఇది మాదిరి కాదు అనిపిస్తుంది, ఇది మాదిరి కాదనిపిస్తుంది. పాతకాలపు సేవకులు, వాళ్ళకి అర్థమైంది బైబిల్. రెడ్డి కమ్యూనిటీ నుంచి రక్షణ పొందితే ఆ రెడ్డి చచ్చిపోయాడు, చౌదరి కమ్యూనిటీ నుంచి రక్షణ పొందితే ఆ చౌదరి చచ్చిపోయాడు. అప్పుడు గిరిగి తీసుకొని, మేం గొప్ప, మాది గొప్ప వంశం, మాది గొప్ప కులం, వాడు చచ్చిపోయాడు, వాడు క్రీస్తుతో కూడా సిలువ పడ్డాడు, వాళ్ళ పిల్లల్ని ఎస్సీలకిచ్చి పెళ్లి చేశారు. ప్రభుదాసిరెడ్డి గారి జీవితం మాదిరి, 6 పిల్లల్ని ఎస్సీలకిచ్చి
సేవ చేస్తున్న వాళ్ళకి పెళ్లి చేశాడు ఆయన. పురుషోత్తం చౌదరి ఆయన భార్య నువ్వు చచ్చిపోయావు అన్నట్టుగా చూసిన ఆయన అన్నిటికీ చచ్చిపోయాడు, వద్దనుకున్నాడు. పాతకాలపు సేవకులు వాళ్ళు క్రీస్తు తత్వాన్ని చూపించారు. తెల్లబట్ట తెల్ల చొక్కా ఎంత నిడారంభంగా ఉన్నారో. ఈరోజు సూట్లు బూట్లు కార్లు బెంజు కార్లు రాజులు, రాజు పిల్లలు మనం పైగా ఉండాలి, మనం రాజు పిల్లలాగే భూమి మీద ఉండాలి. నేను సాతాను స్వభావం, సాతాను స్వభావం నా స్వార్థం, నా స్వార్థం సాక్ష్యం చెప్తూ సోదరి అంటుంది. వీళ్ళు ప్రార్థన చేశారు, సంఘానికి వెళ్తే డబ్బులు తీసుకున్నారు. అమ్మో వీళ్ళు ప్రార్థన చేసింది దేవుడి మీద ప్రేమ, దేవుని ప్రేమ బట్టి కాదు, నా దగ్గర డబ్బులు తీసుకోవడం కోసమే, నా దగ్గర డబ్బులు ఆశించే ప్రార్థన చేస్తున్నారు. వేదన అనిపిస్తుంది. సంఘానికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, ముందు ఒకసారి కానుక, బల్ల దగ్గర ఒక కానుక, తర్వాత ఇంకొక కానుక, ఎవరికైనా బర్త్డేలు ఉన్నాయా, ఎవరికైనా వివాహ దినాలు ఉన్నాయా, రెండు ప్రార్థన చేస్తాం. ఏంది ప్రార్థన చేసేది, స్పెషల్ ఆఫరింగ్ ఇస్తారు, ప్రత్యేక కానుక ఇస్తారు దానికోసం. ఒకప్పుడు ఎంత మాదిరి సంఘాలు, ఎంత మాదిరి నాయకత్వం. లోకం సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. లోక పోకళ్ళు సంఘంలోకి వచ్చేస్తే, లోక తీరుతల్లు సంఘంలోకి వచ్చేస్తే ఎన్ని ఆరాధనలు పెడతారో. ఎందుకు ఎన్ని ఆరాధనలు పెట్టేది, వాళ్ళు బలపరచడానిక కాదు, కాదు లాభం, నాకేంటి లాభం. ఏమి ఆశించకుండా చేయటం, ఏమి కోరుకోలా. పోగొట్టుకున్నాడు ఆయన, వదిలేసుకున్నాడు ఆయన. ఆయన సింహాసనాశీనుడిగా ఉన్నాడు. అగరుపిల్ల సింహాసనాశీనుడిగా ఉన్నాడు. ప్రతి నామానికి పైన ఆయనకి ఇవ్వబడింది. తగ్గించుకోవటం, దీనత్వం కలిగి ఉండటం, అది వీక్నెస్ కాదు, అది పరలోక రాజ్య సంబంధుల స్వభావం. అలాగే ఉండాలి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2:9-10 ఆ తగ్గించుకోవడాన్ని బట్టి, 8వ వచనంలో ఆయన చూపించిన విధేయతను బట్టి, తగ్గించుకోవడాన్ని బట్టి ఆయన హెచ్చించబడ్డాడు. దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించాడు. ప్రతి నామానికి పైనాము ఆయనకిచ్చాడు. ఆయనకివ్వబడింది. ప్రభునందు ప్రియులరా, మనం యేసుక్రీస్తు ప్రభును ఆరాధించడానికి వచ్చాం. మనలో ఈ తత్వం ఉందా? ఆయన ఏకత్వాన్ని నేర్పిస్తున్నాడు, ఆయన దీనత్వాన్ని నేర్పిస్తున్నాడు, ఆయన త్యాగాన్ని నేర్పిస్తున్నాడు, అనిపిస్తుంది. ఏంటి నా ఇంత అందుబాటులోకి వచ్చేసాడు, ఎంత అందుబాటులోకి వచ్చాడు. రాజుని చూడడానికి పశువుల కాపలకు అవకాశం ఉంటుందా? అవకాశం లేదు. కానీ దేవదూత వచ్చి ప్రకటిస్తున్నాడు, ఇగో రాజు మీరు చూడొచ్చు, మీకు అందుబాటులోకి వచ్చాడు. లూకాసు వార్త 2:7 తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ని పశువుల తొట్టులో పరుండు పెట్టెను. సత్రానికైనా తలుపులుంటాయి గాని పశువుల పాదకు తలుపులుండవుగా. ఓపెన్ ఇన్విటేషన్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. అందుకే పరలోక దూత ఆ రక్షకుడు, ఆ రాజు లోకానికి వచ్చాడు కదా, ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాడు వెళ్ళి? 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు, ఈయన క్రీస్తు. దానికి ఇదే మీకు అనువాలు. ఒక శిశువు పొత్తుగుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టులో పండుకుంటూ మీరు చూచేద్దరని ఆర్త చెప్పని మీరు చూడొచ్చు. అంతఃపురంలో లేడు, లోపడెక్కడ లేడు. రాజుగారిని చూడాలండి, కుదరదు. రాజుని చూడాలంటే రాజు అపాయింట్మెంట్ ఇవ్వాలి. పరలోక సింహాసనం కూర్చోలా భూమి మీదకి వచ్చేసాడు. పశువుల కాపర్లకు కూడా అందుబాటులోకి వచ్చేసాడు. జీవితాన్ని చదువుతా ఉంటే, ప్రభు జీవితాన్ని చూస్తుంటే, అమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, దెకపోళ్ళు దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళాడు, కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళాడు, గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంత అందుబాటులోకి వచ్చేసాడు ఆయన. ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. పాపుల స్నేహితుడు, పాపులతో శంకరుడితో కలిసి భోజనం చేశాడు, వాళ్ళతో ఉన్నాడు. ఏంటి నా వెళ్తా ఉన్నాడు, కనీసం గ్యాప్ ఏముండదా? విఐపికి ఆ డీరింగ్ సెక్యూరిటీ ఇచ్చినట్టుగా కనీసం గ్యాప్ ఏముండదా? ఆవిడేంటి వచ్చి కాలు పట్టుకుంది, వచ్చి కాలు పట్టుకునే అవకాశం చెడేంటి? అంత క్లోజ్ అయిపోయాడేంటి? మనుషులకి అంత క్లోజ్ అయిపోయాడు, అంత అందుబాటులోకి వచ్చేసాడు జక్కయ్య. ఆయనేమి జక్కయ్య, యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళా. యేసుక్రీస్తు ప్రభు జక్క ఇంటికి వచ్చాడు. ప్రియా దేవుని సంగమా, ఆ యేసును ఆరాధిస్తున్నాం. మన కిరీటాలు, మన సింహాసనాలు, మనకున్న ఆధిక్యతలు, మనకున్న ప్రివిలేజెస్, నేను అని చెప్పుకోడానికి ఏవైతే నీకున్నాయో, నీ ఆధిక్యతలు ఏంటో, లాభాలు ఏంటో, ఆ కిరీటాలు, ఆ సింహాసనాలు అవన్నీ తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఇలా అందాం, ప్రభు నాకు నీ మనసు, లోబడే మనసు, తగ్గించుకునే మనసు, మనుషులతో కలుసుకునే మనసు, మనుషుల దగ్గరికి వెళ్ళే మనసు. ఆయన పరలోకించి భూలోకానికి వచ్చాడు కదా, నేను మాత్రం ఎవరి గడప తొక్కను, ఎవరి కోసం నేను ఆలోచించను, నన్ను స్వార్థం నాది. నేను నిన్ను ఆరాధించడానికి వచ్చాను. నీ తత్వం లేకుండా, నీ స్వభావం లేకుండా నేను నిన్ను ఎట్లా ఆరాధించగలుగుతాను? నన్ను మార్చు, నన్ను హృదయానికి ఆపరేషన్ చేయి, నన్ను బ్రెయిన్కి ఆపరేషన్ చేయి. ఈ మొండి జీవితం, ఈ బండ జీవితం, ఈ స్వార్థ జీవితం మార్చు అని మనం ఏమైనా అడగగలిగితే, ఓ సమరయ్యి జీవితాన్ని మార్చినోడు, దక్కే జీవితాన్ని మార్చినోడు. మన జీవితాలు మార్చడానికి ఆయన సర్వాధికారి. ప్రతి నామానికి పరిణామం, ప్రతి నామానికి పరిణామం కలిగినోడు కదా. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ఎంత గొప్పోడు, ఎంత తగ్గించుకున్నాడో మన కనుల ఎదుట వాక్యపు వెలుగులో ఆవిష్కరించబడుతుండగా మనం అధీనత్వం కలిగిన వారిగా ఉన్నామా? ఆ ఏకత్వాన్ని కాపాడుకునేవారుగా మనం ఉన్నామా? మనం తగ్గించుకుంటున్నామా? మనం కింద వారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? అది మన ముందున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పాలి, ఇది క్రీస్తు మాత్రమే కాదు, మనందరికీ కామన్ ప్రిన్సిపల్. ఇది క్రీస్తుకు మాత్రమే కాదు, మనందరికీ కామన్ ప్రిన్సిపల్. ఇది పేతురు మొదటి పత్రిక, ముగిస్తున్నాను. పేతురు మొదటి పత్రిక, ఆయన అంటాడు 5వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం నాయకుల కోసం మాట్లాడుతున్నాడు, పెద్దల కోసం మాట్లాడుతున్నాడు, ఐదవ అధ్యాయం మొదటి వచనం, తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గురించి సాక్షిని అని పెద్దగా మాట్లాడుతూ ఏమంటాడు ఆయన? రెండు, బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుణ్ణి మందను పై విచారణ చేయచ్చు దాని ఖాయండి. మీరు మీకు అప్పచెప్పబడ్డ పరిచర్లో మీరు నిస్వార్థంగా పరిచర్ చేయండి అంటూ మూడవ వచనంలో మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మేం ప్రభువులు అనొద్దు, మేం ప్రభువులు అనొద్దు అనక మాదిరిగా ఉండండి. నాలుగు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడభారిని మహిమ కిరీటం పొందుదురు. అలాగే ఉంటేనే మనం కిరీటం పొందేది ఆయన దగ్గర, బహుమానం పొందేది. నన్ను నువ్వు రిఫ్లెక్ట్ చేసావు, నన్ను మరలా చూపించగలిగావు, నా ఏకత్వాన్ని చూపించగలిగావు, నా అలాగే సర్వెంట్ లీడర్గా ఉన్నావు అని చెప్పి కిరీటం ఇస్తాడు ఆయన. మంచిగా లోబడి సేవ చేస్తావని చెప్పి కిరీటం ఇస్తాడు. అది పెద్దలకు ఉద్దేశించి రాయబడ్డ మాట. ఐదో వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మనం కూడా, విశ్వాసులు కూడా పెద్దలకు లోబడి ఉండాలి, పెద్దలు కూడా లోబడి ఉండాలి. మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకుని మిమ్మను అలంకరించుకునిడి. దీనత్వం మనకు అలంకారం. వీక్నెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వీక్నెస్ కాదు, అది బలహీనత కాదు, అది బలం, అది క్రీస్తు తత్వం. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. ఆ రోజున దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. పరలోకంలో నేను అన్న భావజాలం లేదు, ఈ త్రిత్వంలో ముగ్గురు మధ్య నేను అన్న భావజాలం లేదు, దేవుని సంఘంలో నేను అన్న భావజాలం ఉండకూడదు. ఇతరులను పట్టించుకోవాలి, తగ్గించుకోవాలి. క్రీస్తు తత్వం అది. ఆయన ఆరాధించడానికి మన ఆయన పాదాలు తిరిగొచ్చాం. గొప్ప దేవుడు మానవుడైపోయాడు, మహోన్నతుడు భూమి మీదకి వచ్చేసాడు, సింహాసనాసీనుడు పశువులు తొట్టులోకి వచ్చేసాడు, ఆయన్ని సమీపించరాని తేజస్సులో వసించేవాడు గొర్రెల కాపరులు కూడా అందుబాటులోకి వచ్చేసాడు. అదేంటి, నష్టపోయాడా? లేదు లేదు, దేవుని మనస్సును ఆవిష్కరించాడు. మనం అలా లేకుండా, అలా లేకుండా ఆయన ఆరాధకులు, ఆయనకు మంచి ఆరాధకులు కాలేం, ఆయనకు ప్రియమైన బిడ్డలం కాలేం. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం అంటే, క్రీస్తుని ఆరాధించడం అంటే ఆయన్ని మనం మన జీవితాల్లో చూపించడమే, మన జీవితాల్లో చూపించడమే. ఖచ్చితంగా మనం హెచ్చరిస్తాడు. పరలోకం ఎలాంటి వాళ్ళతో నిండిపోయి ఉంటారు, పరలోక రాజ్యంలో ఈ దీనులే ఉంటారు. సింహాసనాలు ఇచ్చినా సింహాసనాలు పట్టుకొని ఏలాడేవాళ్ళు కాదు, భూమి మీద సింహాసనాల కొరకు ప్రాకులాడేవాళ్ళు కాదు. దేవుడి హృదయ సింహాసనాన్ని ఇచ్చి నేల మటుకు తగ్గించుకొని కిరీటాలు సింహాసనాలు పక్కన పెట్టి ఆరాధించేవారు, విధేయులుంటారు. అట్లా మనం ఉన్నామా? అయితే మనం నిజంగా అర్థవంతమైన క్రిస్మస్ చేస్తున్నట్టే. అలా మనం లేమా, మోసం నుంచి బయటకు వద్దాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. మరి క్రీస్తు తత్వం గురించి, క్రీస్తు స్వభావం గురించి, నేను అనే పదాన్ని మనం వదిలిపెట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని చక్కటి క్రిస్మస్ మెసేజ్ ని క్రిస్మస్ కాన్ఫరెన్స్ ఆరాధనలో ఇచ్చిన శ్రీ మహేష్ అన్నకి ప్రభు పేరట నిన్ను వందనాలండి.